ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఎలా వచ్చింది? ఈ పేరులో నాలుగు పదాలు ఉన్నాయి, పురుష, ఉత్తమ, ప్రాప్తి, యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుష, ఉత్తమ, ప్రాప్తి, యోగం అనేటువంటి నాలుగు పదాలు ఉన్నాయి. ఈ నాలుగు పదాలని వాటి యొక్క సరైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటే ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేది వచ్చిందో మనకు అర్థం. పురుష, పురుషుడు, పురుషు అంటే ఏముందని అర్థం మనకు తెలుసు కదా, మగవాడు కాదు ఈ అర్థంగా. ఇది కేవలం శరీర దృష్టితో చూసినప్పుడు అతడు పురుషుడని ఇతడు స్త్రీ అని ఇలా చెప్తూ ఉంటారు. ఇది శరీర దృష్టితో సరిపోయినటువంటి అర్థమే కానీ వేదాంత పరంగా ఆలోచిస్తే మగ ఆడ అనేటువంటి తేడాలు లేవు. పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ స్త్రీలే. స్త్రీలను ఎందుకన్నారంటే ఆ స్త్రీ అనేటువంటి పదంలో సకారం, తకారం, రకారం ఉంది. స్త్రీ స త ర మూడున్నాయి. స అంటే సత్వగుణం, త అంటే తమోగుణం, ర అంటే రజోగుణం. ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి వాడి లోపంలో ఉన్న మానవులందరూ, అందుకని మానవులందరూ స్త్రీలే. అంతేగాని వాళ్ళు చీర కట్టుకున్నారా, పంచి కట్టుకున్నారా, ప్యాంట్ వేసుకున్నారా అనే దాంతో సంబంధం లేదు, అందరూ స్త్రీలే వేదాంతం ప్రకారం. కాబట్టి వేదాంత ప్రకారం మగవాడు అనేటువంటి భేదానికి అర్థం లేదు. మరి పురుషుడు అంటే అసలైనటువంటి అర్థం ఏమిటండి? ఈ కనిపించేటువంటి జడమైనటువంటి శరీరాన్ని నఖశిఖ పర్యంతం పూరించి పూర్ణంగా ఉండేవాడు పురుషుడు. పురుషుడు అంటే పూరించేవాడు. దేన్ని పూరిస్తున్నాడు? ఇదిగో ఈ జడమైనటువంటి శరీరాన్ని నఖశిఖ పర్యంతం సంపూర్ణంగా పూరించి అతడు పురుషుడు అవుతున్నాడు. ఈ దేహాన్ని పురం అంటారు. పురాన్ని పూరించేవాడు కనుక పురుషుడు అన్నారు. కాబట్టి ఈ పురుషుడే జీవుడు, ఈ పురుషుడే పురుషోత్తముడు కావాలి. కాబట్టి పురుష అంటే పురుషుడు అని అంటే జీవుడు అని అర్థం. మరి పురుషుల్లో ఉత్తముడు ఎవరు? పురుష, ఉత్తమ అన్న రెండవ మాట. పురుషుల్లో ఉత్తముడు ఎవరు? ఎవరంటే ఈ ఒక్క శరీరాన్ని పూరించి నిలబెట్టేవాడు పురుషుడైతే ఈ సమిష్టి బ్రహ్మాండాన్ని అన్ని ఉపాధుల్ని పూరించి పూర్ణంగా నిలబెట్టేటువంటి వాడు పురుషోత్తముడు. అంటే చెప్పాలంటే ఒక దేహంలో ఉన్నటువంటి వాడిని పురుషుడంటే అన్ని దేహాల్లో అంతటా అన్ని లోకాలని అన్ని బ్రహ్మాండం మొత్తాన్ని పూరించి నిలబెట్టేటువంటి వాడు పురుషోత్తముడు. ఉపాధిని బట్టి వేరువేరుగా చెప్పినా అసలు వస్తువు మాత్రం ఒకటే. ఇత్తడి రేపుని స్టాక్ బట్టి చిన్నదిగా చేస్తే చెంబు ఉంది, పెద్దదిగా చేస్తే బిందు ఉంది, రెండు ఒకటే. అసలు వస్తువుల తేడా ఏం లేదు. కాబట్టి పురుష, ఉత్తమ ఇద్దరు రెండు చెప్పుకున్నాం. ఇప్పుడు ముందు పూడు ప్రాప్తి అన్నాం. ప్రాప్తి అంటే పొందటం అని అర్థం. పురుషోత్తముడి ప్రాప్తి అంటే పురుషోత్తముడిని పొందటం అని. పురుషోత్తముడిని పొందటం మనందరి యొక్క జన్మ హక్కు. అసలు మనం ఈ జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చింది దేనికోసం అంటే ఆ పురుషోత్తముడిని పొందటం కోసం. నిజంగా ఎన్నో జన్మల్లో సుకృతం చేసుకోవటం వల్ల, ఎన్నో జన్మల్లో మంచి చేసుకోవటం వల్ల, ఎన్నో జన్మల్లో మనం పరమాత్మ వైపుకి తిరిగి పరమాత్మ యందు భక్తిని చూపించటం వల్ల ఈ అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది. అంతేకాకుండా ఈ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఇంకా గొప్ప సుకృతాలు చేసుకొని ఉన్నాం, అందుకనే ఇటువంటి జన్మ వచ్చింది. కాబట్టి పురుషోత్తముడిని పొందటానికి తగినటువంటి దేహాన్ని మనం తీసుకుని వచ్చాం ఇక్కడికి. అందుకోసం మనం వచ్చినప్పటికీ కూడా ఆ విషయం తెలియకుండా, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆ విషయాన్ని మర్చిపోయి ఈ జన్మ ఎందుకు వచ్చిందో మనకి తెలియకుండా ఈ జన్మని కాస్త మనం బలి పెట్టేస్తాం. మనకి తెలియకుండానే ఈ జన్మని బలి పెడతా ఉన్నాం. మనం అంటే అందరూ, ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏం తెలుసుకోకుండా ఈ జన్మను బలి పెట్టేస్తాం. పురుషోత్తముడిని అందుకోవాలి అని అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడో ఏ లోకంలోనో లేడు. మనం అందుకోలేనంత ఎత్తులోనూ లేడు, పొందరానంత దూరంలోనూ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన అంతటా ఉన్నాడు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. ఇందు గలడు అందు లేడు అనేటువంటి సందేహం అక్కర్లా. ఆయన సర్వోపగతుడు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు, దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి పదాలు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమ సత్యాలు. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశే స్థిత అని భగవానే స్వయంగా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. నేనే అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో ఉన్నాను అర్జున అని అర్జునుడికి తెలియజేశాడు. అసలు ఆయన మనలో ఉండటం కాదు, ఆయనే మనం, మనమే ఆయన. నేను నీలో ఉన్నాను అని భగవానుడు పసిపిల్లలకి చెబుతున్నాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వెవరో కాదయ్యా, నేనే అంటాడు. కనుక ఆయనే మనం, మనమే ఆయన. మరైతే ఆయన అందుకోవటం దేనికండి? ఆయనే మనమైతే ఇక అందుకునేది అందుకోవటం ఏం లేదు. నువ్వు తెలుసుకో, నువ్వు ఆయనేనని తెలుసుకో, నువ్వు పరమాత్మేనని తెలుసుకో. నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే పరమాత్మను తెలుసుకున్నట్టే, నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే పరమాత్మను పొందినట్టే. నువ్వు నువ్వు తెలుసుకున్నట్లయితే అది పరమాత్మ సాక్షాత్కారమే, నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే అది మోక్షమే. నిన్ను తెలుసుకోకపోతే ఎప్పటికీ కూడా పరమాత్మని తెలుసుకోలేవు, ఎప్పటికీ పరమాత్మని అందుకోలేవు, ఎప్పటికీ మోక్షాన్ని అందుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే పరమాత్మని అందుకోవటం, మోక్షాన్ని పొందడం అనేటువంటిది అసాధ్యం. నీ అసలు స్వరూపం తెలుసుకుంటే చాలు. ఎందుకనంటే నీ అసలు స్వరూపమే పరమాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపమే నీ అసలు స్వరూపం. మరి నా అసలు స్వరూపం పరమాత్మ స్వరూపం అయితే ఇక ప్రాప్తి ఏమిటండి, పొందటం ఏమిటండి, దేన్ని పొందాలి? నేనే పరమాత్మనైతే నేను పొందేదేముంది? నేను పరమాత్మని కాకపోతే పరమాత్మను పొందాలా? ఆయన ఎక్కడో ఉంటే అక్కడికి పోయి పొందాలా? కానీ నేనే పరమాత్మనైతే ఆయన పొందటం ఏంది? నేను పరమాత్మనేగా ఇంకా పొందాల్సిన పని ఏముంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ ప్రాప్తి అనేటువంటి పదంలో, పొందటం అనేటువంటి పదంలో నిజంగా ప్రాప్తి అనేటువంటిది రెండు, అప్రాప్య రూప ప్రాప్తి, ప్రాప్య రూప ప్రాప్తి అన్నారు. అప్రాప్య రూప ప్రాప్తి అంటే ఏంటంటే తన వద్ద లేనటువంటి వస్తువుని పొందటం. ప్రాప్య రూప ప్రాప్తి అంటే ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువుని పొందటం. ఉన్న వస్తువుని పొందటం ఎందుకు? ఉన్న వస్తువుని లేదనుకున్నాడు. ఉన్న వస్తువుని ఎప్పుడైతే లేదనుకున్నాడో, అయ్యో పోయింది 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 అనుకున్నాడు, మళ్ళీ అది ఎప్పుడైతే ఉన్నది అనే ఎవరో చెప్తే తెలిసిందో, వెంటనే ఆ రైట్ రైట్ నా దగ్గర ఉంది ఉంది, ఆ దొరికింది దొరికింది అని అంటాడు. ఒక ఆవిడ పక్క బజార్ లో పెళ్లి జరుగుతా ఉంటే వాళ్ళు పిలిచారు చుట్టాలు అన్నమాట. వీళ్ళు కాస్త పేదవాళ్ళు, అందుకని అందరూ సొమ్ములు పెట్టుకొని అక్కడికి వస్తా ఉంటే నేను ఊరికినే పోతే ఏం బాగుంటుంది అని పక్కింటి ఆవిడ దగ్గర ఒక గొలుసు ఒకటి అరువు తెచ్చుకొని ఆ పెళ్లికి వెళ్ళింది. అమ్మ వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తాను. సరే అక్కడ బాగా హడావుడి హడావుడి చేసేసి అలిసిపోయింది, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మంచం ఉంది, ఆమె అయినా పడుతుంది. ఎట్లా పడుతుందనంటే తలవైపు దిండున్న కళ్ళి కాళ్ళు ఎలాడేసింది, ఆమె అట్లా పడుతుంది. సరే కాస్త విశ్రాంతి తీసుకునేటప్పటికి అమ్మయ్యా ఇక పర్వాలేదు అనుకుంది. సరే ఈ సొమ్ము వాళ్ళకి ఇద్దాం అనుకుని అట్లా చేయి పెట్టింది, లేదు. అమ్మ పోయింది పోయింది పోయిందండి. సరే పోయింది పోయిందని ఇల్లంతా వెతికింది, మంచం వెతికింది. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడన్నా పోయిందేమోనని చెప్పి ఆ ఇంటి దాకా లాంతర పట్టుకొని వెళ్ళింది, వెతికింది, ఎక్కడా కనపడలా. కనపడకపోయేటప్పటికి భర్త తిట్ల పురాణం లెక్కించుకున్నాడు. ఏ ఆ వస్తువు లేకపోతే ఇప్పుడు నేను ఎవరైనా కొట్టారా, మేము పోకూడదా, లేకపోతే పోకుండా మానుకోకూడదా, ఇప్పుడు ఆ వస్తువు వాళ్ళకి ఇవ్వాలంటే ఎట్లా, ఆ ఎంత డబ్బులు అవుద్ది, ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ప్రారంభించాడు. అంతలో తల్లి కూడా అక్కడికి వచ్చింది, ఆ పెళ్లికని వచ్చింది, ఆ ఇంట్లోనే ఉంది. అమ్మ సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, ఎక్కడో ఉంటుంది, ఎందుకు పోద్ది, ఏమవుద్ది అని మళ్ళీ చూడు చూడలేదు. అప్పుడు తల్లి మళ్ళీ అలా చెప్పేటప్పటికల్లా తడివి చూసుకుంది, ఇక్కడ చూసుకునేటప్పుడు ఇక్కడ తగిలింది, ఇందాక ఇక్కడ చూసుకుంది, గొలుసు అంటే ఇక్కడ కిందకు వస్తుంది అందుకని ఇక్కడ చూసుకుంది, ఇప్పుడేమో అదిగో అక్కడెక్కడో గొంతు దగ్గర తగిలింది, ఆ దొరికింది దొరికింది దొరికింది. ఎందుకని అంటే ఎప్పుడైతే అక్కడ ఆ మంచం మీద పడుకుందో కాళ్ళేమో పైపు ఉన్నాయి, తలకాయో కిందకుంది, ఈ గొలుసు కాస్త అట మెడ దగ్గరికి ఎరక్కిపోయింది. పోయేటప్పుడు ఈ తడివి చూసుకుంటే ఎక్కడ కనపడలే, కనపడకపోతే పోయింది పోయింది అనుకుంది. ఇప్పుడు దొరికింది దొరికింది అనుకుంది. ఇప్పుడు పోయిందా దొరికిందా పోవటం అంటే అర్థం ఏంటంటే ఎక్కడో పడి ఉండాలి, ఎవరో కొట్టేసి ఉండాలి, అది పోవటం. ఇప్పుడు ఎవరు కొట్టేయలేదు, ఎక్కడా పోలేదు, మెడలో నుంచి జారలేదు, మెడలోనే ఉంది. కానీ నువ్వేం చేశావు, ఇదిగో మామూలుగా ఎక్కడైతే నువ్వు తడివి చూస్తావు అక్కడ తడివి చూసావు, కనపడలా, కనపడకపోతే పోయింది పోయింది అన్నావు. ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికల్లా ఉంది అంటే వస్తువు పోను లేదు దొరకము లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా పోలేదు వస్తువు పోలేదు దొరకలేదు అది ఎప్పుడు అక్కడ ఉన్నదే అనేటువంటి విషయం తెలిసిందో దాని ప్రాప్తి రూప ప్రాప్తి అనట్టు. అంటే లేని వస్తువుని ఆహా ఉన్నది ఉన్నది అనుకోవటం కాదు, ఉన్న వస్తువునే లేదనే భ్రమని వదిలిపెట్టి ఉన్నదిలే అని అనుకోవటమే ప్రాప్తి రూప ప్రాప్తి. మన స్వరూపం పరమాత్మ స్వరూపం, అది మర్చిపోయి మనం జీవుణ్ణని భావిస్తా ఉన్నాం. ఎవరో తెలియజేస్తే మనం పరమాత్మని గ్రహిస్తాం. ఎవరో తెలియజేయాలి. ఇప్పుడు ఆ గొలుసు కూడా పోయింది, అది ఉన్నది ఇక్కడ కానీ పోయింది పోయింది అనుకుంది. అప్పుడు తల్లి ఇదిగో చూడు జాగ్రత్తగా అంది. అలా తెలియజేసినప్పటికల్లా ఉంది ఉంది అని. అలాగనే మనం కూడా పరమాత్మ స్వరూపమే, మనం అవునన్నా కాదన్నా పరమాత్మ స్వరూపమే. కానీ పరమాత్మ స్వరూపం అనేటువంటి విషయం మర్చిపోయాం. మర్చిపోయినప్పుడు మనకి ఎవరో గుర్తు చేయాలి. ఎవరు గుర్తు చేస్తారు? ఒక సద్గురువు గుర్తు చేస్తాడు, నువ్వు పరమాత్మవే, తత్వమసి అది నీవే, ఆ పరమాత్మ నీవే అని గుర్తు చేస్తాడు. ఆ పరమాత్మ నీవు ఎట్లా అవుతావో శాస్త్రాల ద్వారా అనేకమైనటువంటి జ్ఞాన విషయాల్ని తెలియజేస్తాడు. అలా తెలియజేసేటప్పుడు నేను పరమాత్మని అని మనం గ్రహించి ఆ పరమాత్మగా ఉండాలి. మన ఇంట్లో పెద్ద పెరడుంది, దాంట్లో అనేకమైనటువంటి మొక్కలు మొలుస్తా ఉన్నాయి. అన్ని పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు మొలుస్తా ఉన్నాయి, మనం ప్రత్యేకంగా ఏమి వేయాల. అయితే అందులో ఒక ఔషధి మొక్క కూడా మొలిచింది. అదేమిటంటే దాని ఆకు పసరును కనుక పిండితే పావు కాటికి చచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడు. ఎందులో తన కంటెదురుగా చచ్చిపోతా ఉంటే పావు కాటుతోటి అలా చూస్తూ మెదలకుండాడు. ఎందుకంటే ఇది ఔషధి మొక్క అన్న సంగతి తెలియదు, అది పావు కాటికి విరుడు అన్న సంగతి కూడా తెలియదు, పిచ్చి మొక్కగా భావిస్తా ఉన్నాడు. అందుకని అతనికి దాంతో ఏం చేయాలనేటువంటిది తెలియదు. కానీ ఒక రోజున ఒక సాధువు గారిని వాళ్ళ ఊళ్ళోకి వస్తే ఆయన భోజనానికి పిలిచాడు. భోజనం చేసిన తర్వాత చేయగడుక్కోవడానికి ఆ పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ చేయగడుక్కుంటూ ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ మొక్కల్ని అట్లా చూశాడు. చూస్తే ఆ మొక్కల్లో ప్రత్యేకంగా ఈ మొక్క పెరుగుతూ ఉంది. సాధు అప్పుడు ఆ ఇంటి యజమాని పిలిచి, అయ్యా నీ పెరట్లో ఉన్నటువంటి ఈ మొక్క నీకేమిటో తెలుసునా, ఇది గొప్ప ఔషధి మొక్క, ఇది పావుకాటికి బ్రహ్మాండమైనటువంటి విరుడు, ఎటువంటి పావు గచ్చినా సరే ఈ రసం కనుక పిండినట్లయితే వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఏ రకమైనటువంటి సందేహం లేదు అన్నాడు. ఇక ఆ రోజు నుంచి పావుకాటికి ఎవడు కూడా సావల. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ పీకేసి ఆ మొక్కను బాగా పెంచడానికి చుట్టూ అడ్డం కట్టి రోజు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాడు. ఆ మొక్క ఆకుల్ని ఈ రసంగా పిండి పావుకాటికి వైద్యం చేస్తూ ఉన్నాడు. దాంతో ఎవరు కూడా చావు. మనం కూడా అంతే. మనం పరమాత్మ స్వరూపులమని ఆనంద స్వరూపులమని తెలుసుకోలేక జీవుడిగా దుఃఖాలతో కాలం గడుపుతూ ఉన్నాం, పిచ్చి మొక్కలాగా బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడో ఒక మహాత్ముడు, ఒక సద్గురువు మన పూర్వ పుణ్య విశేషం చేత మనకి గురువుగా తటస్థపడి, అయ్యా నువ్వు జీవుడివి కాదు, నువ్వు పిచ్చి మొక్కలు కాదు, నువ్వు దుఃఖ స్వరూపుడివి కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి, నువ్వు పరమానంద స్వరూపుడివి అని చెప్పినప్పుడు మనం ఆయన మాట మీద విశ్వాసంతో సాధన చేసి మన యొక్క అదే పురుషోత్తమ ప్రాప్తి. కాబట్టి ఇక్కడ మనం పరమాత్మ కాకుండా పోలా, పురుషోత్తముడు కాకుండా పోలా, పురుషోత్తముడిని అని తెలుసుకోకుండా ఉన్నాం, పిచ్చి మొక్కలాగా పెరుగుతాం. కానీ ఎవరో మహాత్ముడు కనుక వచ్చి చెప్పినట్లయితే, నువ్వు పురుషోత్తముడివి అని కనుక చెప్పినట్లయితే, అదిగో ఆ పురుషోత్తమ ప్రాప్తికి మనం ప్రయత్నం చేసి ఆ పురుషోత్తముడిని పొందుతాం, అదే పురుషోత్తమ ప్రాప్తి.